నమస్కారం, నేను మీ కారుణ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే లలిత గారి అక్షరాల పూదోట కార్యక్రమం సెప్టెంబర్ 1, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా, వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. నేను మీ ఆర్జే ఆంధ్ర లలిత అక్షరాల పూదోటలోకి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నానండి. ఎలా ఉన్నారండి? బాగున్నారా అందరూ? ఎందుకో ఇవాళ నాకు నా మనసులో మాట మీతో పంచుకోవాలని ఉందండి. మనిషి సంపద గుణమా లేకపోతే ధనమా అండి? ధనం ఉండాలండి, మన జీవితం నడిచేందుకు ధనం ఉండాలి. కానీ తాతలు ముత్తాతలు సంపాదించిన ధనం మనదని చెప్పుకునే గుణంతో మనం బతికితే మనం గొప్పవారి కింద పరిగణించబడతామా అండి? ఏమిటోనండి, అసలు మనిషి గొప్పతనం తాతల తండ్రుల వారసత్వం అంటారా, లేదు వాళ్ళు సంపాదించుకున్నదంటారా? నా ఉద్దేశంలో ఎవరికి వాళ్ళు సంపాదించుకున్నది కదండి. నేటికి నాటికి మన చుట్టుపక్కల మన తోటి వాళ్ళని చూస్తుంటే కొంతమంది శ్రమజీవులు ఉంటారు. వాళ్ళ శ్రమ పట్టుదలతో వాళ్ళ గుర్తింపు వాళ్ళు తెచ్చుకుంటారు. కానీ కొంతమంది వాళ్ళ తాతలు ముత్తాతలు తండ్రులు సంపాదించిన గౌరవం వాళ్ళదనుకుని కాళ్ళు జాపుకుని ఒళ్ళు వంచకుండా చక్కగా బతికేస్తారండి. కానీ అలా బతికితే వాళ్ళ తాతలు తండ్రులు కూడబెట్టిన ఎన్ని లంకబిందెలు వాళ్ళకి సరిపోతాయండి? ఎప్పటికీ సరిపోవండి. ఎందుకంటే పిండి కొద్దీ రొట్టె అన్నట్టు ఎంత ధనం ఉన్నా దానికి తగ్గట్టు మన వాంఛలు పెరుగుతాయి. ఆ వాంఛలు తీర్చుకునేందుకు ధనం అంతా కరిగిపోతుంది. మన తర్వాత తరాలు ఏమవుతాయని ఒక చిన్న ఆలోచన కూడా మనం ఆ సమయంలో చెయ్యం. అలా మీరే ఆలోచించండి. మనకు తెలిసిన ఎన్ని జీవితాలు అలాగా ఎన్ని సంసారాలు అలాగా నేలమట్టం అయిపోయాయో. ప్రెజెంట్ వరల్డ్ సినారియోలో ఫాల్స్ ప్రెస్టీజ్తో మన వే ఆఫ్ లివింగ్, డైటరీ హ్యాబిట్స్లో ఎన్నో మార్పులు వస్తున్నాయి కదా. నైతిక విలువలు ఎక్కడో మాసిపోతున్నాయి కదా. మనం ఎక్కడికో నైతిక విలువలు మన ఆహారపు అలవాట్ల నుంచి ఎక్కడికో దూరం వెళ్ళిపోవట్లేదు. దాంతో ఎన్నో ఆరోగ్య సమస్యలు మనకు రావట్లేదు. దీని అంతటికీ ఏదండి కారణం? ఫాల్స్ ప్రెస్టీజ్. ఏమంటారండి, పిల్లలకి వాళ్ళు వాళ్ళ గుర్తింపు ఎలా తెచ్చుకోవాలో నేర్పుతామండి. ఇప్పుడు సత్యం శంకర్ మంచి గారి కథల్లోకి మనం వెళ్లే ముందు ఆయన గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకుంటానండి. శంకర్ మంచి సత్యం గారు షేక్ జాన్సన్ శాస్త్రి, శారదానాథ్, సాయిరామ్ అనే కలం పేర్లతో కూడా దినవార పత్రికలలో తన వ్యంగ్య వ్యాస రచనలను కొనసాగించేవారు. మన అమరావతి కథల్లో మొదటి కథలోకి వెళ్ళిపోదామా అండి. ఆఖరి వెంకటాద్రి నాయుడు. ఈ కథలో పెద్ద దొరగారికి ఎప్పుడు నవ్వొచ్చేదో, ఏ ఘట్టాలు ఆయనకి నవ్వు తెప్పించేవో, ఈ కథ విని తెలుసుకుందామండి. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా. సామ్రాజ్యాలు పోయాయి, రాజ్యాలు పోయాయి, జమీందారీలు పోయాయి, చక్రవర్తులు పోయారు, రాజులు పోయారు, జమీందారులు పోయారు. కానీ బాలా చంద్రశేఖర్ వరప్రసాద్ గారు ఇంకా కళ్ళ ముందే ఉన్నారు. ఆయన వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి వంశ రక్తం పంచుకున్న మగసంతు. వెంకటాద్రి నాయుడు గారి 5వ తరం వాడు. 30 ఏళ్ల క్రితం సంగతి. శిథిలమైపోయిన వెంకటాద్రి నాయుడు గారి కోటకి మహేంద్ర విలాస్ అనే పేరుంటే, తన కోటకి వైజయంతం అని పేరు పెట్టుకుని వైభవంగా బతుకుతూ ఊరంతా పెద్ద దొరగారు అనిపించుకుంటూ అలనాటి రాజ టీవీతో గడుపుతున్న రోజులు. మామూలు గుమ్మాలకి 3 ఇంతలుండే కోట గుమ్మంలో 6 అడుగుల పెద్ద దొరగారు నుంచుంటే పక్క నుంచి మరో మనిషి వెళ్ళడానికి ఖాళీ ఉండేది కాదు. గుడి మంటపంలోని వెంకటాద్రి నాయుడు విగ్రహం కోట గుమ్మంలో ప్రత్యక్షమైంది అనిపించేది. మామూలు కుర్చీలు, సామాన్యమైన మంచాలు భరించలేని భారీ విగ్రహం. చెక్కిన శిల్పంలా ఉన్న ఆ భారీ విగ్రహం ముఖం ఎప్పుడూ గంభీరంగా ఉండేది. ఆ ముఖం మీద విచ్చుకత్తుల్లాంటి మీసాలు బుగ్గలికి తాకుతూ ఉండేవి. సిల్కు అంగురఖ బంగారు శరీరం మీద వేలాడుతుండగా ఒంగోలు చీమ కుర్తి నుంచి ప్రత్యేకంగా నేయిపించి తెచ్చిన ధోవతి కట్టుకుని ఆయన కోటగుమ్మం మీద కూర్చుని శిథిలమైపోయిన అమరావతిని చూస్తుంటే ఆయన చూపులు ఆ పల్లెటూర్ని చూస్తున్నట్టుండేవి కావు. ఎదురుగా పాడుపడిన కోట దెబ్బ, అదే మహేంద్ర విలాస్, అలనాటి వెంకటాద్రి నాయుడి నివాసం. తన్ను, తన జమీందారిని, స్వామికి అర్పించుకున్న ఆ పుణ్యమూర్తిని స్మరిస్తూ ఉన్నట్లుండేవి ఆ చూపులు. అలా కోటగుమ్మంలో కూర్చుని ఉన్న పెద్దొరగారిని చూడ్డం ఆ ఊరి జనానికి ఓ వేడుక. ఆయన తమని చూస్తాడేమోనని వాళ్ళు గబగబా నడిచి వెళ్ళేవాళ్ళు. ఆయన స్నానం ఒక విశేషం. విప్పిన అంగరఖ ఓ నౌకరు అందుకోగా పంచతోనే స్నానాల గదిలోకి నడిచేవారు. అక్కడ 2 గుండిగల వేన్నీళ్ళు. ఆ 2 గుండిగల మధ్యను ఓ పెద్ద ఎత్తు పీట. ఆ పీట మీద ఆయనొచ్చి కూర్చోగానే 2 పక్కల నుంచి నౌకర్లు పానకం బిందెలతో వేన్నీళ్ళు వంటి మీద పోసేవారు. ఆ తరువాత ఓ చెయ్యి ఓ నౌకర్కి అందిస్తే అతగాడు రుద్దేవాడు. 2వ చెయ్యి 2వ నౌకర్కి అందిస్తే అతగాడు రుద్దేవాడు. మళ్ళీ వేన్నీళ్ళు. ఆ పైన ఓ చెయ్యి ఓ నౌకర్కి అందిస్తే అతగాడు చలవ ఉత్తరీయంతో తడి అద్దేవాడు. ఇంకో పక్క ఇంకో ఉత్తరీయంతో తడి అద్దగా కొత్త పంచ అక్కడ పెట్టి నౌకర్లు వెళ్ళిపోయేవారు. ఆ కొత్త పంచ కట్టుకొని స్నానాల గదిలోంచి బయటకు వచ్చేవారు. ఆ స్నాన విషయం ఎందుకు చెప్తున్నానంటే, మనం ఈనాడు వాడుకుంటున్న తుండుగుడ్డలు పెద్దొరగారికి తెలియవు. వరండాలో భారీ వాలు కుర్చీలో ఆయన కూర్చుని ఉండగా జనం పెద్దొరగారి దర్శనం కోసం వచ్చేవారు. ఆయన వచ్చిన వాళ్ళ వైపు చూస్తూ మాట్లాడేవారు కారు. ఇంకో పక్కనున్న గుమాస్తా వైపు తిరిగి యువతల పక్క వాళ్లతో సంభాషించేవారు. ఎడం పక్క రామస్వామి వచ్చి ఉన్నాడనుకోండి, దొరగారు కుడి పక్కనున్న గుమాస్తా సుబ్రహ్మణ్యం వైపు తిరిగి రామస్వామి ఎందుకొచ్చాడో అనేవారు. అప్పుడు రామస్వామి, అయ్యా ఆ పొలం కౌలు విషయం అంటే దొరగారు గుమాస్తాతో దాని విషయం రేపు చెప్తామని చెప్పండి అనేవారు. అంతే, అన్ని మాటలు మధ్య మనిషి ద్వారాని. రామస్వామి వైపు చూస్తూ గాని అతనితో సరాసరి గాని మాట్లాడేవారు కారు. రాజదృష్టి సోకకూడదనో ఏమో తెలియదు. దాదాపు 70 సంవత్సరాల జీవితంలో తన మనసులోని భావాలను పరులకందనివ్వకుండా కాలం గడిపారు ఆయన. ఆయన సంతోషం, ఆయన దుఃఖం, ఆయన సంబరం, ఆయన కోపం ఎవ్వరూ చూడలేదు, ఎవరినీ కనిపెట్టనివ్వలేదు. 2 సంవత్సరాలు మాత్రమే జీవించి ఆయన జీవితం పండించిన భార్య వరదరాజేశ్వరమ్మ గారు ఒక్కత్తికే ఆ గుండె లోతుల్లో తెలిసేమో. ఆవిడ తన్ని విడిచి వెళ్ళిన తర్వాత అన్ని కోరికలకు అతీతుడై, నాకిది కావాలని కోరక, నాకిది వద్దని చెప్పక, అన్నీ ఆ గుండె గుహల్లో దాచుకుని అంతర్ముఖుడే జీవించాడు. 2 సంవత్సరాల దాంపత్య జీవితంలో వరదరాజేశ్వరమ్మ గారు పెద్దొరగారి ఇంటికి దీపం పెడితే ఆమె ఈ లోకం విడిచి వెళ్ళిపోతూ ఇంకో దీపం వెలిగించి వెళ్ళింది. భార్య తన్ని ఒంటరిని చేశాక ఒక్కగానొక్క కూతురు భవానీదేవిని చూసుకుంటూ కాలం గడుపుతున్నా ఆయనలో సంబరం లేదు. భవానీదేవి గారు బాల్యం జ్ఞప్తికి తెచ్చుకుంటూ మా నాన్నగారి సంబరంతో పొంగిపోవడం నేను చూడలేదు అంటారు. కూతురి వివాహం రామకృష్ణ ప్రసాద్ గారితో జరుగుతున్నప్పుడు కళ్ళు ఆనందంతో వెలిగాయి, కానీ ఆయనలోని సంబరపు పొంగులు వెలికి తీసుకొచ్చి బళ్ళు బళ్ళున నవ్వించిన ఘట్టం ఒక్కటే. అది కొంతకాలం గడిచాక భవానమ్మ గారికి కొడుకు పుట్టగా ఆ 5 ఏళ్ల మనవడు, నడక సమంగా రాని మనవడు, తాతగారి తాళం చేతులు లాక్కుని పరిగెత్తితే మనవడి వెంట పరిగెత్తుతూ పెద్దొరగారు నవ్వారు. తెరలు తెరలుగా నవ్వారు, భళ్ళు భళ్ళున నవ్వారు, అలలు అలలుగా నవ్వారు. ఇలా నవ్వటం కోసమే ఇంతకాలం ఉన్నానయ్యా అన్నట్టు పొర్లి పొర్లి నవ్వారు. ఇంకోసారి కూడా దొరగారు పెద్దగా నవ్వారండోయ్ అన్నాడు గుమాస్తా సుబ్రహ్మణ్యం. ఎప్పుడూ అమరావతి నుంచి వెళ్ళిపోతూ దేవదర్శనానికి గుళ్ళోకొచ్చి ప్రదక్షిణం చేసి మంటపంలో ఉన్న వెంకటాద్రి నాయుడి విగ్రహం దగ్గరకొచ్చి ఆ విగ్రహాన్ని కిరీటం దగ్గర నుంచి ముఖమంతా నిమురుతూ పెద్దగా నవ్వారు. హాయిగా గుండె నిండుగా నవ్వారు. ఆయన కళ్ళు ఆనందంతో తళుక్కుమన్న ఘట్టం మరొకటి ఉంది. రోజూ రాత్రిపూట అర్చకులు కోటలోకి ప్రసాదం తీసుకొచ్చినప్పుడు విభూతి కుంకం పెట్టుకుని ప్రసాదం వైపు చూసేవారు. అది ఏ పంచదారో పటికి బెల్లమో అయితే పక్కన పెట్టమని సైగ చేసేవారు. ఆ ప్రసాదం నేతి చిట్టిగారలైతే ఎక్కడలేని సంబరంతో కళ్ళు మెరవగా అంత పెద్ద దొరగారు చిన్న పిల్లాడైపోయి చెంగున చెయ్యి జాపేవారు నేతి చిట్టిగారల కోసం. అదండి కథ. చాలా బాగుంది కదా. రాజ్యాలు సామ్రాజ్యాలు జమీందారీలు పోయినా పెద్దొరగారికి పిత్రార్జితముగా వచ్చిన కోట, తన ఊరు జనమిచ్చు మర్యాద హోదా మిగిలాయండి. పెద్దొరగారు తన హావభావాలకి అతీతుడై ఉండేవారు. పెద్దొరగారు ఒక పెద్ద దిక్కు కింద జనమందరికీ ఉండేవారు. జనం సుఖదుఖాల్లో పాలు పంచుకునేవారు. కానీ తన మనసు లోతుల్లో ఉన్న భావాలను ఎవరికీ వ్యక్తపరిచేవారు కాదు. ఎప్పుడూ గంభీరంగా కనబడేవారు. అంత గంభీరమైన మనిషి మనవడి దగ్గర చిన్న పిల్లాడైపోయేవారు. మనవడు తాతగారి తాళం చేతులు లాక్కొని పరిగెత్తితే మనవడి వెంట పరిగెత్తుతూ పెద్దొరగారు నవ్వేవారు. జనం తనకేసి ఎలా పెద్ద దిక్కనుకుని చూస్తారో, వెంకటాద్రినాయుడు గారి విగ్రహం కేసి పెద్దొరగారు చూస్తూ కిరీటం నుంచి ముఖమంతా నిమురుతూ వెంకటాద్రినాయుడు గారు తనకి ఉన్నారని పెద్ద దిక్కుగా ఉన్నారని అనుకునేమో మనస్ఫూర్తిగా పెద్దగా నవ్వేవారు పెద్దొరగారు. అర్చకులు ప్రతీ రాత్రి గుడిలోంచి ప్రసాదం కోటలోకి తీసుకుని వచ్చినప్పుడు అవి చిట్టిగారులైతే మటుకు జనానికి పెద్ద దిక్కని మర్చిపోయి చిన్న పిల్లాడైపోయి సంబరంతో చేతులు జాచేవారు ప్రసాదం కోసం. అంటే ఇక్కడ మనం ఒకటి గమనిస్తే, మన హావభావాలు మనం ఎంత మనసులో కట్టిపెట్టుకున్నా ఒక్కొక్క సంఘటనకి అవి బయటికి పొంగి పొరులుతాయేమో కదండి. ఆ చల్లటి కృష్ణమ్మలాగా మనని ఆనందసాగరంలో ముంచేస్తూ అదండి కథ. చాలా బాగుంది కదండి. ఒక చిన్న విరామం తీసుకుని వచ్చేద్దామండి. ఒక చిన్న విరామం.
Namaste. This is Bhuvika. Now you are listening to my media, The Voice of India.
పాత నుంచి కొత్త దాకా మస్త్ జబర్దస్త్ సినిమా ముచ్చట్లు వింటూ మంచి మంచి సినిమా పాటల్ని మాతో కలిసి పాడాలనుకుంటున్నారా? అయితే లేటెందుకు, సింగ్ ఎలాంగ్ షోకి డైల్ చేయండి. మీకు నచ్చిన పాటల్ని సింగర్ సిసిరాతో కలిసి పాడండి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 to 8:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
డౌన్లోడ్ మైండ్ మీడియా యాప్. క్రొత్త పరవళ్లు తొక్కుతున్న ఈ ఇంటర్నెట్ యుగంలో మొబైల్ లేని మనిషి కనపడడంటే చోద్యమే. అందుకే మీకోసం, మీ మొబైల్స్ కోసం మా ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ యాప్లు అందుబాటులో ఉంచాం. రేడియో స్టేషన్స్, పాడ్కాస్ట్లు, యూట్యూబ్ వీడియోస్ అన్నీ ఒకే దగ్గర. హై క్వాలిటీ స్టేషన్లతో పాటు లో డేటా ఛానల్స్ కూడా. మైండ్ మీడియా అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవంత్ని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపే మున్నది, ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది.
పాడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపే మున్నది, ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది.
గుంపులు తిరిగి ఒయ్యారంగా ఊపుతూ విసరుతూ కూడేస్తుంటే, గుంపులు తిరిగి ఒయ్యారంగా ఊపుతూ విసరుతూ కూడేస్తుంటే, నీ గాజులు గల్లని మోగుతుంటే నా మనసు జల్లుమంటున్నది, నా మనసు జల్లుమంటున్నది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది,
ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది.
ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురే మున్నది మనకు పదవే మున్నది. నా కుంకుమ రేఖలు పెదవుల పైన మెరుస్తూ ఉంటే చెదరి జారి నా కుంకుమ రేఖలు పెదవుల పైన మెరుస్తూ ఉంటే తీయని తలపులు నాలో ఏమో తీయని తలపులు నాలో ఏమో తికమక చేస్తూ ఉన్నవి తికమక చేస్తూ ఉన్నవి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది
ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది
మనకు కొదవేమున్నది.
పునఃస్వాగతం అండి అక్షరాల పూదోటలోకి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ఇది భారతీయ స్వరం. మనం రెండవ కథలోకి వెళ్ళిపోదామండి. ఎవరు పాడినా ఆ ఏడక్షరాలే. ఈ కథలో వీరస్వామి తంజావూర్లో 5 ఏళ్ళు సంగీత విద్య అభ్యసించాడండి. రథోత్సవం ముందు వీరస్వామి కచేరీలో ఏమి వాయిస్తాడో మనం ఈ కథ విని తెలుసుకుందామండి. ఆ రోజు నందివాహనం ఊరేగింపు. స్వామి విగ్రహాన్ని వాహనం మీదకి వేంచేపు చేశారు. అర్చకులు హారతి ఇచ్చారు. స్థానాచారులు వాయించండోయ్ భజంత్రీలు అన్నాడు. కానీ వాద్యగాళ్ళు వాయించరే, పండగ రోజులు కాబట్టి జోడు సన్నాయి వాద్యగాళ్ళు వచ్చారు. అందులో ఒకడు వాయించలేదు. ఓరి మీ దుంపలు తెగ, మీకేమొచ్చిందిరా వాయించండరా అని ఎవరో అరిచారు. వాళ్ళు వినిపించుకోలా పానకాలు పరమేశు సన్నాయి కర్రలు పక్కన పెట్టి వాదించుకుంటున్నారు. సంగీతాన్ని గురించి పెద్దగా కేకలేసుకుంటున్నారు. ఏందోయ్ నువ్వు వాయించేది అన్నాడు పానకాన్. నువ్వేందోయ్ వాయించేది అన్నాడు పరమేశు. నీకు సన్నాయి కర్రకి బొక్కలెన్నో తెలుసా? నీకు పీక నోట్లో పెట్టుకోవటం తెలుసట్రా? అరే నువ్వు నీ గురువు నా కాలు కింద నుంచి దూరిపోవాలరా షంషేర్ తొడ చరిచాడు పానకాలు.
నా గురువునంటావురా నా యాలా తిరగబడ్డాడు పరమేశు. ఇద్దరూ కలయబడ్డారు. సన్నాయి కర్రలతో మోదుకున్నారు, గుద్దుకున్నారు, కింద పడి కుమ్ముకున్నారు, రొప్పుకుంటూ రోజుకుంటూ కసిగా తన్నుకున్నారు. జనం విడదీశారిద్దరిని, చెరోవైపు పట్టుకున్నారు. నెత్తురోడుతున్నా ఢీ కొట్టడానికి సిద్ధంగా ఉన్న పొట్టేళ్ళులా ఉరిమురిమి చూసుకుంటున్నారు పానకాలు పరమేశు. స్థానాచార్యుల మధ్యకొచ్చి మీరు పడిచావా, ఊరేగింపు బయలుదేరాలి, వాయించండర్రా అన్నాడు. ఉండండి వాడు వాయించేది వాడు గురువు దగ్గర నేర్చుకున్నాడంట, నే నేర్చుకోలేదంట. ఎవడు వాయించినా ఏడచ్చరాలే కదండి అన్నాడు పానకాలు. పరమేశు ఊగిపోతూ, ఏడచ్చరాలు కాదురా, మూడచ్చరాలు వాయించు చూస్తాను అన్నాడు. ఏడో మూడో ఏదో వాయించి ఏడవండర్రా అని అరిచాడు వాహనం దగ్గరున్న అర్చకుడు. ఎట్టకేలకు పానకాలు పరమేశు సన్నాయి కర్రలు చేతపట్టారండి. ఇహ చూడండి వాళ్ళు వాయించారు. పానకాలు తనక తనకం తత్తనక తనకం అని వీరంగం వాయిస్తే, పరమేశు నైవేద్యాలు జరిగేటప్పుడు వాయించే వరుస వాయించాడు. ఉన్న ఒకే ఒక్క డోలు వాద్యగాడు ఎవరికి వాయించాలో తెలియక కుడి పానకాలకి ఎడమ పరమేశుకు బాధటం మొదలెట్టాడు. తాళం వాడు వాడిష్టం వచ్చినట్టు ఇంకెవడికో తాళం వేస్తున్నాడు. మీ వాద్యాల సంగతి నాకు అనవసరం అని శంభులింగం భయమని శంఖం పూరించాడు. ఈ ధ్వనులన్నింటినీ ముంచేటట్టుగా దూదేకుల సాయబు ఖాయ్ ఖాయమని బాకా ఊదాడు. ఇలా పరమ బీభత్సమైన వాద్యఘోషతో ఊరేగింపు బయలుదేరింది. ఈ వాద్యఘోష కోటలో ఉన్న పెద్దొరగారి చెవిన పడింది. దొరగారు గుమాస్తాని పిలిచి, రుంజలు కొమ్మబూరాలు తప్పెట్లు వినిపిస్తున్నాయి, ముత్యాలమ్మ జాతర జరుగుతోందా అని అడిగారు. గుమాస్తా గతుక్కుమని సమాధానం చెప్పకపోతే దొరగారు కళ్ళెత్తి చూశారు. అంటే సమాధానం చెప్పరేం అని. అప్పుడు గుమాస్తా, అయ్యా అది మన గుళ్ళో మేళవేనండి అన్నాడు. దొరగారు ముఖం గంభీరమైంది. ముఖం పక్కకి తిప్పుకుని ఆలోచనలు పురమాయింపుల వైపు సాగించారు. మూడడుగుల చదరం పీటలు 200, 100 వడ్డన పళ్ళాలు, 50 గంటెలు, 40 గంగాళాలు, 30 పట్ట మంచాలు, వాటి మీదకి 60 పరుపులు, 100 బాలీసలు. తన జమీందారీ బంధువర్గమంతా ఒకనాడు అమరావతి వస్తారని అప్పుడు అవసరమైన సామాగ్రికి వెతుక్కోనక్కర్లేకుండా సర్వ సంబరాలు తయారు చేయించి 6 గదుల నిండా పేర్పించిన తరువాత తమ పూర్వుల చిత్రపటాలన్నీ 3 కాపీలు తీయించి మరో గదిలో నింపి కోటలోనే మిషను పెట్టి 25 సిల్కులాల్చీలు కుట్టున్న దర్జీ సంజీవరావుని చూస్తున్న దొరగారికి ఆ మిషను మూత మరీ మరీ వింటుంటే ఇందాక వినిపించిన గందరగోళం మళ్ళీ జ్ఞాపకం వచ్చింది. ఇందాక మన గుళ్ళో మేళమే అన్నారు అని అడిగాడు దొరగారు గుమాస్తాని. అంటే దాని వివరం చెప్పమని. అప్పుడు గుమాస్తా, అయ్యా తమ పూర్వీకులు అందరికీ మాన్యాలిచ్చారు కదా, సన్నాయి వాయించేవాళ్ళకి 12, డోలికి 12, శంఖానికి 12, తాళానికి 12, బాకీకి 12, ఇలా వచ్చిన భూములన్నీ వాళ్ళంతా అనుభవిస్తూ కూర్చున్నారే గాని సంగీతం నేర్చుకోలేదండయ్యా అన్నన్నా అనుకున్నారో ఏమో తెలీదు. పెద్దొరగారు 4 తర్వాత సన్నాయి వాద్యగాళ్ల కుటుంబంలోంచి వీరస్వామి అనేవాణ్ణి ఎన్నిక చేసి తంజావూరు పంపించారు సంగీతం నేర్చుకో అని. అలా 5 పాటు వీరస్వామి సంగీత విద్య కోసం 10,000 ఖర్చు పెట్టారు. శివరాత్రి వచ్చింది. తంజావూరు నుంచి వీరస్వామి తిరిగొచ్చాడు. పెద్దొరగారు గుమాస్తాను పిలిచి, రథోత్సవానికి ముందు వీరస్వామి చేత కచేరీ పెట్టించండి అన్నారు. శివరాత్రి జనం కిక్కిరిసి ఉన్నారు. రథం ముందు వీరస్వామి సన్నాయి కచేరీ కోసం రంగం సిద్ధం చేయబడి ఉంది. మామూలుగా అయితే ఒక్కసారి వచ్చి నమస్కారం పెట్టి వెళ్ళిపోయే పెద్దొరగారు ఆ రోజు కోటగుమ్మంలో కుర్చీ వేయించుకు కూర్చున్నారు వీరస్వామి కచేరీ వినటానికి. వీరస్వామి తోడుగా ఇంకో సన్నాయి వాద్యగాణ్ణి తెచ్చుకున్నాడు. కచేరీ మొదలైంది. పక్క సన్నాయి వాడు అందుకున్నాడు. వీరస్వామి సన్నాయి పీక నోట్లో పెట్టుకుని పీ పీ అంటున్నాడు. దొరగారు మన వీరస్వామి వాయించడేం అన్నారు. గుమాస్తా మాట్లాడలేదు. వీరస్వామి పీక నోట్లో పెట్టుకుని పీ పీ అంటున్నాడు. పక్కవాడు ఆలాపన పూర్తి చేశాడు. వీరస్వామి పీ పీ అంటున్నాడు. పక్కవాడు కీర్తన అందుకున్నాడు. వీరస్వామి పీ పీ పక్కవాడు స్వరం వేస్తున్నాడు. వీరస్వామి పీ పీ మన వీరస్వామి వాయించడేం అన్నారు దొరగారు. పక్కవాడు కీర్తన పూర్తి చేసి రెండో కీర్తన అందుకున్నాడు. వీరస్వామి పీ పీ పక్కవాడు మూడో కీర్తన అందుకుంటే వీరస్వామి ఇంకా పీ పీ అని సన్నాయి పీక సవరిస్తుంటే దొరగారు మళ్ళీ అడిగారు. తంజావూరులో 5 ఏళ్ళు నేర్చుకొచ్చాడు మన వీరస్వామి వాయించడే. అప్పుడు గుమాస్తా చెప్పాడు, అయ్యా ఈ 5 ఏళ్ళు 10,000 ఖర్చుతో వీరస్వామి పీ పీ వరకే నేర్చుకున్నాడండి. దొరగారు కుర్చీలోంచి చెంగున లేచి కోటలోకి వెళ్ళిపోయారు. అదండి కథ. ఈ కథలో పెద్దొరగారు గుళ్ళో వాద్యఘోష బీభత్సం విని గుమాస్తాను అడుగుతారనమాట, అదేమిటి అని. ముత్యాలమ్మ జాతర ఏమన్నా జరుగుతోందా అని. రుంజులు కొమ్మబూరాలు తప్పెట్లు వినిపిస్తున్నాయని. లేదు, అది మన గుళ్ళోనే అని గుమాస్తా సెలవిస్తారు. కానీ కొంచెంసేపు నాకు ఇంకా తగ్గకపోతే పెద్దొరగారు, ఇదేమిటి ఇలా ఉంది వాద్యఘోష అని అడిగితే, అప్పుడు గుమాస్తా ఇలా సెలవిస్తారన్నమాట, అయ్యా తమ పూర్వీకులందరికీ మాన్యాలు ఇచ్చారు కదా, సన్నాయి వాయించే వాళ్ళకి 12 ఎకరాలు, డోలుకి 12 ఎకరాలు, శంఖానికి 12 ఎకరాలు, తాళానికి 12 ఎకరాలు, బాకాకి 12 ఎకరాలు, ఇలా వచ్చిన భూములన్నీ వాళ్ళంతా అనుభవిస్తూ కూర్చున్నారే కానీ సంగీతం నేర్చుకోలేదండయ్యా. అంటే ఇక్కడ మనం గమనిస్తే వాళ్ళు ఈ భూములపైన వచ్చిన ఆదాయం అంతా చక్కగా తిని కూర్చుని ఆనందిస్తున్నారు, కానీ వాళ్ళ విద్యా నైపుణ్యాన్ని మెరుగు పెట్టుకోవట్లేదు. అన్నా ఇలా చేస్తున్నారా అని పెద్దొరగారు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ సన్నాయి వాళ్ళల్లో వీరస్వామిని ఎన్నుకుని పెద్దొరగారు తంజావూరు పంపిస్తారు సంగీతం నేర్చుకునేటందుకు 10,000 ఖర్చు పెట్టి. మరి 5 ఏళ్ళు అభ్యసించాక వీరస్వామి తిరిగి వాళ్ళ ఊరు వచ్చినప్పుడు శివరాత్రి నాడు రథోత్సవం ముందు సంగీత కచేరీ పెట్టిస్తారు వీరస్వామిది. వీరస్వామి తనతో పాటు ఒక స్నేహితుడిని కూడా తెచ్చుకుంటాడు సంగీత కచేరీలో వాయించేటందుకు. అయితే వీరస్వామి పీ పీ అంటూనే ఉన్నాడు, కానీ తన వంతు సంగీత వాయిద్యం అందుకోవట్లేదు తన స్నేహితుడితో పాటు. అక్కడ స్నేహితుడేమో ఒక కీర్తన తర్వాత ఒక కీర్తన వాయించేస్తున్నాడు. అయితే పెద్దొరగారు ఎంతకీ వీరస్వామి అందుకోకపోతే గుమాస్తాను అడుగుతారన్నమాట, మన వీరస్వామి వాయించటం లేదేంటి అని. అయితే గుమాస్తా చెప్తాడు, వీరస్వామి పీ పీ అంటం మటుకే నేర్చుకున్నాడని. పెద్దొరగారికి చాలా కోపం వస్తుంది, వెళ్ళిపోతారు అక్కడి నుంచి. అంటే ఇక్కడ మనం గమనిస్తే ఏదన్నా అభ్యసించాలంటే అది అభ్యసించాలనే కోరిక ఉండాలి, అక్కడ వీరస్వామికి తిని కూచోటం బాగా అలవాటైపోయి కష్టపట్టం రాక తన విద్యని మెరుగుపెట్టుకోవటానికి పెద్దోరగారు అవకాశం ఇచ్చినా అది ఉపయోగించుకోలేకపోయాడు. ఇక్కడ మనం గమనిస్తే అసలు ఏ విద్య అయినా ఒక మహాసముద్రం, దాన్ని మనం మెరుగుపెట్టుకుంటూనే ఉండాలి, నేర్చుకుంటూనే ఉండాలి. అంతేకాని అది మనకి వచ్చేసు అనుకోవటానికి కుదరదు. అలా మెరుగుపెట్టుకుంటూ రోజురోజు దాన్ని సాధన చేస్తూ అవపోసనం పట్టినవాడే ఆ విద్యలో రాణించగలడు. మరి ఇక్కడ వీరస్వామి పెద్దోరగారు వీరస్వామిని ఎంత బాగు చేద్దామన్నా బాగుపడలేకపోయాడు. కాకపోతే అక్కడ కొంచెం తన తెలివితేటలు ఉపయోగించి తనకి పీపి అంటం మటుకే వచ్చని, అది పెద్దోరగారికి ఎక్కడ తెలిసిపోతుందో అని తన స్నేహితుణ్ణి తనతో పాటు వాయించేందుకు తెచ్చుకున్నాడు తంజావూరు నుంచి. వీరస్వామి అనుకుని ఉండొచ్చు, పెద్దోరగారు ఆ రథోత్సవం చూసి ఒక నమస్కారం పెట్టి వెళ్ళిపోతారని. కానీ ఆ రోజు పెద్దోరగారు అక్కడే కూర్చుని వీరస్వామిది వినేటందుకేమో అక్కడే కూర్చున్నారు. అందుకే అంటారేమో, ఒక బద్ధకస్తుడు కూర్చుని కాళ్ళు జాపుకుని కూర్చునేటందుకు 10,000 రూపాయలు ఉంటాయంట. అదండి కథ, చాలా బాగుంది కదా. ఒక చిన్న విరామం తర్వాత మళ్ళీ కలుసుకుందామండి. చిన్న విరామం.
Now you are listening to Mind Media, the voice of India.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యామ్లు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో. స్టే ట్యూన్ టు మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు
కదా
మీ ఆర్జే వెన్నెలతో.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పిట్టగోడ మీద జనాలు కూడేవారు. మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అవునంటే కాదనిలే, కాదంటే అవునన్నిలే. అవునంటే కాదనిలే, కాదంటే అవునన్నిలే. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. అలిగి తొలగి నిలిచినతో, అలిగి తొలగి నిలిచినతో చెలిమి జేయ రమ్మనిలే. కొరవ చేసి రమ్మనుతో, కొరవ చేసి రమ్మనుతో మర్యాదగా పొమ్మనిలే. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. విసిగి నసిగి కసిరినతో, విసిగి నసిగి కసిరిన సో విషయం అసలు ఇష్టమెలే. తరచి తరచి ఊసడిగిన తరచి తరచి ఊసడిగిన సరసమింక తాలెనిలే. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే.
మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
పునఃస్వాగతం అండి అక్షరాల పూదోటలోకి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మనం మూడవ కథలోకి వెళ్ళిపోదామండి. లేగదూడ చదువు. చిట్టి నిజంగా లేగదూడకి చదువు చెప్తుందా అనేది మనం ఈ కథ విని తెలుసుకుందామండి. తెల్లవారుతుండగా ఇళ్లల్లో చల్ల చిలికే వేళ. తల్లులు పిల్లల్ని లేవండ్రా అంటుంటే వాళ్ళు దుప్పట్లు ఇంకా బిగదీసుకు పడుకుంటున్నారు. మా బాబు కదు, మా తల్లి కదు అంటూ తల్లుల చేత మేలుకొలుపు పాడించుకుని చెంగున మంచాల మించి గెంతి దొడ్లోకి పరిగెత్తుతున్నారు. ఇంత కచ్చికతో పళ్ళు తోముకుని తాటాకులతో నాలుగు గీసుకుని మొహం మీద చెంబెడు నీళ్లు కొట్టుకొని తుడుచుకోకుండానే చెద్దన్నాలకి వంటిట్లో చేరుతున్నారు. నాలుగేళ్లు నిండిన చిట్టి దొడ్లో పాలు తాగి చెంగనాలు పెడుతున్న లేగదూడుతో ఆడుకుంటోంది. దాంతోపాటే పరుగులు తీస్తూ దాని చేత ఒళ్ళు నాకించుకుంటూ కిలకిలా నవ్వుతోంది. ఒసే చిట్టి, అన్నం తినవా, బడికెళ్ళవా అని తల్లి కేకేస్తే అన్నం వద్దు బడికెళ్తా అంటూ పరుగులెత్తుకొచ్చింది చిట్టి. చిట్టినింకా బళ్ళో వేయలేదు. అయినా అన్నయ్య సోముతోనూ అక్క బాలతోనూ రోజూ బడికెళ్తుంది. చెద్దన్నం తింటే కడుపు చల్లబడుద్ది, కూర్చో అంటూ చిట్టిని కూర్చోబెట్టింది తల్లి. బాల అప్పటికే అన్నం ముగించి పుస్తకాలు సర్దుకుంటోంది. సోముకి చదువు కంటే తిండి ధ్యాసే ఎక్కువ. అన్నం ముందు నుంచి ఎంతసేపటికి లేవటం లేదు. బాల విసుక్కుంటూ, తింటూ కూర్చో, ఒక్కో క్లాసు రెండేళ్లు చదువుదు గాని అంది. సోము కిందటేడు తప్పాడు. గడ్డ పెరుగు రెండోసారి కలుపుతూ సోము అన్నాడు, అక్క కడుపు నిండా తింటే గాని చదువు వంటబట్టదన్నారే పంతులు గారు. అయినా ఆడదానికి నీకెందుకే చదువు, ఆడపిల్లకి చదువు అక్కర్లేదు. సరే తనకి చదువెందుకొద్దో చెప్పడు సోము, బండవెదవ, తిట్టింది బాల. పక్కింట్లో గోపి వెన్నముద్ద వేస్తేనే గాని తిననని మారాం చేస్తున్నాడు. అవతలింట్లో రాము ఆవకాయ ముక్క కోసం అల్లరి చేస్తున్నాడు. ఆ పైన ఇంట్లో వెంకు, వాళ్ళమ్మ చూడకుండా నేతిగిన్న సాంతం కంచంలో బోర్లించుకుంటున్నాడు. ఆ చివరింట్లో శేషు పెరుగొద్దు నాకు పులి మజ్జిగే కావాలని పట్టుబడుతోంది. ఇలా అందరిళ్లలో చెద్దన్నాల రంగం ముగిసాక చక్రకడ్డీలు జీళ్లు కొనుక్కోటానికి తల్లుల దగ్గర డబ్బులు తీసుకుని వీధిలోకొచ్చారు. ఒరే వెంకు, సీత, రమా, పొట్టి ఇంటింటికి వెళ్ళి నేస్తాల్ని పిలుచుకొని పాతిక మందికి పైగా పిల్లలు బడికి బయలుదేరారు. జారిపోతున్న బొందులాగులు పైకి లాక్కుంటూ పుస్తకాలు సంచులు ఒక భుజం మించి ఒక భుజం మీదకి మార్చుకుంటూ ముందుకు నడుస్తున్నారు. సోము అక్కరుకు రాని చుట్టము అక్కరకు పద్యం మననం చేసుకుంటున్నాడు. పద్యం అప్పచెప్పకపోతే పంతులు గోడ కుర్చీ వేయిస్తాడు. అక్కరుకు రాని గింజుకుంటున్నాడు. ఒరే కిట్టి, అక్కరుకు రాని చుట్టము తర్వాత చెప్పరా అని బతిమలాడాడు. కిట్టిగాడు, అమ్మ ఆశ, నిన్న జీళ్లు కొనుక్కొని నాకు పెట్టావేం, నేనేం చెప్పను అన్నాడు. ఇవాళ పెడతాగా అన్నాడు సోము. ఒట్టు ఒట్టు, చేతిలో చేయి వేసి గిచ్చాడు సోము. వీధి చివర సాలరంగమ్మ నూలారేసింది. ఆ పిల్లమూక రావటం చూసి కర్ర జళిపిస్తూ ఓహోయ్ అంటూ వచ్చింది. పిల్లలకి ఆ నూలు తాకుతూ పోవటం ఓ సరదా. రంగమ్మ ఓహోయ్ అనగానే పిల్లలంతా ఓహోయ్ అని అరుస్తూ ముందుకు పరిగెత్తారు. ఆ పరిగెత్తుతున్న పిల్లల వెనక చిట్టి. చిట్టిని బళ్ళో వేయకపోయినా సంచి మాత్రం మహాబరువు. అందులో వాళ్ళన్నయ్య చదివేసిన పుస్తకాలు, విరిగిన పలకలు, బెచ్చాలు, లక్కపిడతలు, శుద్ధముక్కలు, అచ్చనాగాయలు, చిన్న బొట్టు పెట్టె, అందులో కొయ్య బొమ్మలు, వాటి చీరలు అన్నీ ఉన్నాయి. ఆ సంచి బరువు మోయలేక ఓ పక్కకు వాలిపోయి మాటిమాటికి భుజం మార్చుకుంటూ ఆయాసంగా పరిగెత్తుతోంది అందరితోటి. మొదటి ప్రాకారం గేటు దగ్గర పిల్లలంతా ఆగారు. ఆ గేటు తలుపు ద్వారంలో గుర్రపు స్వారీలా కొందరు కూర్చోటం, మిగతా వాళ్ళు గేటుని అటూ ఇటూ తిప్పటం. ఆ ఆట కొంతసేపు ఆడి గాలిగోపురం దగ్గరకొచ్చారు. మంటపంలో గంగన్న తాత బడికెళ్లే పిల్లల కోసమే ఎదురు చూస్తున్నాడు. పొద్దున్నే స్నానం చేసి విభూతి పెట్టుకుని తంబూరా మీటుకుంటూ ఈ చిన్నారి దేవుళ్ళని పలకరించి గాని గుళ్ళోకి వెళ్ళడు. ఒక్కొక్కరే గంగన్న తాతతో బడికెళ్తున్నాం తాత అని చెప్తుంటే నానాయనే మా తండ్రే అంటూ అందరికీ విభూతి పెడుతున్నాడు. అందరికంటే ఆఖన్న చిట్టి నేను బలికెళ్తున్నా అంటూ గంగన్న తాత దగ్గరికొచ్చింది. మా తల్లే అంటూ చిట్టిని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. వెండి తీగల్లాంటి గంగన్న మీసం పాలబుగ్గల చిట్టికి గిలిగింతలు పెట్టగా విడిపించుకుని పరుగు పరుగున వెళ్ళి మిగతా వాళ్ళని కలిసింది. వాళ్ళో సిరిచుక్క పెట్టించుకుని ఎవరి క్లాసుల్లో వాళ్ళు కూర్చున్నారు. పంతులు చూడకుండా ఇంటి నుంచి తెచ్చుకున్న మరమరాలు పాఠం మధ్య నములుతున్నారు. 10 గంటలైంది. పశువులు బీళ్లకి లంకలకి మేతకెళ్తున్నాయి. పెద్ద బజార్ నిండా పశువులు. చిట్టి బజార్ వైపే చూస్తోంది. మళ్ళీ మళ్ళీ చూస్తోంది. ఆ వచ్చింది లేగదూడ. లేగదూడ సరాసరి వచ్చి వాడి ముందు నుంచుంది. పాలే రదిలించినా ముందుకు సాగదు. లేగదూడని చూడగానే చిట్టి చేతనున్న పలకతో బజార్లోకి పరిగెత్తుకొచ్చింది. లేగదూడ చిట్టి చేతులు ఒళ్ళు నాకుతుంటే చిట్టి తన పలక మీద పిచ్చి గీతలు చూపిస్తూ లేగదూడకి చెప్తోంది, ఇది ఆ ఇవి ఒంట్లో ఒకటి రెండు, ఇది నీ బొమ్మ, అది నా బొమ్మ, ఇది అమ్మ బొమ్మ, సాయంత్రం త్వరగా రా అంటూ చిట్టి ఏదో చెప్తుంటే లేగదూడ చూసి చూసి సరసరమని పల్లక్కి ఇటుపక్క అటుపక్క నాకేసి చెంగున తల్లిని కలుసుకోవటానికి పరుగు పెట్టింది. బళ్ళో వేయని పసిపాప కంటే, నోరు లేని లేగదూడ కంటే చాలా చదువుకున్నాం మనం. కానీ అదండి కథ. బాగుంది కదా? ఇక్కడ ఈ కథలో శంకరమంచి సత్యం గారు ఎంత బాగా చిత్రీకరించారు. అవి ఆడపిల్లకి చదువు ఎందుకనే రోజులు. ఆ రోజుల్లో బాల ధ్యాసంతా చదువు మీదే. దానితో కష్టపడి చదువుకుంటోంది బాల. మగపిల్లాడికి చదువు రావాలనే ఆ రోజుల్లో ఎన్ని అవకాశాలు ఇచ్చినా చదువు కన్నా తిండి మీద ధ్యాసున్న సోముని చక్కగా చిత్రీకరించారు. అక్కడ మనం గమనిస్తే బాలకి కడుపు మండిపోతుంది. ఎన్ని అవకాశాలు ఇచ్చినా సోము ధ్యాస చదువు మీద ఉండట్లేదు అని ఆలోచిస్తే, ఇక్కడ మనం చిట్టిని చూస్తే బడిలో వెయ్యకపోయినా అన్నయ్య అక్కయ్యతో బడికి వెళ్తూ ఎంత ఉబలాటంగా చదువు నేర్చుకుంటోందో. తను నేర్చుకోవటమే కాదు, తన నేస్తమైన ఆ లేగదూడకు కూడా చదువు నేర్పిస్తోందండోయ్. అంటే ఇక్కడ మనం గమనిస్తే చిట్టి తను నేర్చుకున్నదేదో లేగదూడకు చెప్తూ తనకు వంట పట్టేలాగా నేర్చుకుంటోంది. ఇక్కడ ఎంత చక్కగా అంటారో శంకర్మంచి సత్యం గారు, బళ్ళో వేయని పసిపాప కంటే, నోరు లేని లేగదూడ కంటే చాలా చదువుకున్నాం మనం. కానీ అని మనం చదువు అభ్యసించిన కొద్దీ మనకన్నా గొప్పవారు లేరనే దృష్టిలో విర్రవీగుచు మానవతా విలువలకి దూరంగా వెళ్తున్నామేమో మనం. మన చదువులు మనం చదివిన కొద్దీ వినయం విధేయత నేర్పాలి, కానీ శత్రువుల్ని తాకూడదు. ఏమంటారండి? చదువు మీద మక్కువ ఉంటే చదువు వస్తుందండి. ఎవరో మనకి అవకాశాలు ఇచ్చారని రాదు, లేదు ఎవరో మనకి అవకాశాలు ఇవ్వకుండా అడ్డుకున్నారని కాదు. ఏమంటారండి? సోముకి గుర్తొచ్చినా రాకపోయినా మనకి గుర్తొచ్చింది కదండి సుమతి శతకంలోని అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు మొహరమున దా నెక్కిన బారని గుర్రము గ్రక్కున విడవంగ వలయు గదరా సుమతి. చాలా బాగుంది కదండి పద్యం. అవసరానికి పనికిరాని చుట్టాన్ని, ఎన్ని వేడుకున్నా వరమీయని దైవాన్ని, యుద్ధములో తానెక్కినా పరిగెత్తని గుర్రాన్ని నీతిమంతుడు వెంటనే వదిలివేస్తాడంట. చిట్టి లేగదూడకన్నా మనం ఎంతో చదువుకుని ఉంటాం. మనం చదువుకున్న చదువుకి ఉపయోగం లేకపోయాక ఆ చదువు ఎందుకండి మనకి? ఎంత చక్కగా చెప్పారో కదండి శంకర్మంచి సత్యం గారు. చాలా బాగుంది కదండి కథ. ఒక చిన్న విరామం తీసుకుని వచ్చేద్దామండి. ఒక చిన్న విరామం.
You are listening to Mind Media, the voice of India.
ఢిల్లీ నుంచి గల్లీ వరకు, లష్కర్ నుండి లండన్ వరకు, ఏ సీరియస్ టాపిక్ అయినా, సరదా టాపిక్ అయినా, టాపిక్ ఏమైనా 100% ఫుల్ జోష్ ఎంటర్టైన్మెంట్ అందించడమే మా ప్రయత్నం. తప్పక వినండి. మీరు నేను ఒక షో భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు విత్ మీ ఆర్జే రజనీతో ఓన్లీ ఆన్ మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి mindmedia.com వెబ్సైట్ కి తప్పక లాగిన్ అవ్వండి. ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హలో, దిస్ ఇస్ తమన్. యూఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
కలిసే బంగారు కలలు ముందు నిలిచే
పండు వెన్నెలల పండు మల్లియలు గుండెలోన విరిసే ఏదు ఏదు
పునఃస్వాగతం అండి అక్షరాల పూదోటలోకి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ఇది భారతీయ స్వరం. ఇవాళ నేను మన అక్షరాల పూదోటలో విహరిస్తుంటే నాకెందుకో ఇవాళ కళాప్రపూర్ణ చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు కూడా గుర్తొచ్చారండి. ఆయన 1867లో పశ్చిమ గోదావరి జిల్లా కొండపల్లిలో జన్మించారండి. ఆయన ప్రథమాంధ్ర నవలా రచయితలలో ఒకరు. ఆయన రచించిన హాస్య కదంబంలో అన్నీ చిట్టి చిట్టి చమత్కారాలండి. మరి మచ్చుక్కి చదువుతూ ఉంటాను, ఎప్పుడైనా వింటారు కదూ. ఆయన రచనలన్నీ గ్రాంధిక భాషలో ఉంటాయండి. ఇప్పుడు ఆయన వ్రాసిన ఒక చమత్కారం చూద్దామండి. ఈ చమత్కారాలు చూస్తుంటే ఆయన కాలంలో హాస్యము పరిహాస్యము ఎలా ఉండేదో తెలుస్తుందండి. ఇప్పుడు ఆయన రాసిన చమత్కారంలోకి వెళ్ళిపోదామండి. అడిదము సూరకవి ఒకనాడు తాటి ఆకుల మీద వ్రాయబడిన మహాభారతమును చేత పట్టుకుని నడిచిపోవుచుండగా నొక వెలమదోర చూచి, అయ్యా ఈ వేళ వర్జ్యం ఎప్పుడని అడిగాను. నేను కవిత్వం చెప్పుదును కాని పంచాంగము చెప్పను, అందుచేత నాకు తెలియదని సూరకవి ప్రత్యుత్తరమిచ్చాను. అంత పెద్ద పుస్తకము చదువుకున్నవాడవు, నీకు పంచాంగం చెప్పుట తెలియదా అని ఆ వెలమదొర కవిని బరిహసించి తన దారిన పోయెను. మరునాడా వెలమదోర చేత పెద్ద కత్తి పట్టుకొని పోవుచుండగా సూరకవి వానిని సమీపించి, అయ్యా నాకు క్షురకర్మ చేయగలవా అని అడిగాను. వెలమదొర ఆ మాటలు విని ఆశ్చర్యపడి కోపంతో, నేను మంగళననుకుంటివా అని పలికెను. సూరకవి ఆ మాటలు విని, కత్తి ఇంత పొడువుగానున్నది క్షూర కర్మ చేయుటకే, బనికిరాని దీని ప్రయోజనమేమని పరిహసించిపోయాను. చాలా బాగుంది కదండి ఈ చమత్కారం. వెలమదొరకి సూరకవి తీసుకుని వెళ్ళే మహాభారతం గురించి తెలియదు, అది ఒక పెద్ద పుస్తకం అని మాత్రమే తెలుసు. వెలమదొరకి తెలిసింది పంచాంగం ఒక్కటే. అందుకని వెలమదొరకి ఏ పెద్ద పుస్తకంలో ఉన్నా పంచాంగమే ఉంటుందని ఆయన ఆలోచన. అందుకని సూరకవి కనబడగానే ఇవాళ వర్జ్యం ఎప్పుడని అడుగుతాడు. సూరకవికి ఆ రోజు పంచాంగం గుర్తురాకేమో. నేను కవిత్వం చెప్తాను పంచాంగం కాదు అని వెలమదొరతో అంటారు. అమాయకంగా వెలమదొర, అంత పెద్ద పుస్తకం చదువుతున్నవాడివి నువ్వు, నీకు పంచాంగం చెప్పుట తెలియదా అని అడుగుతాడు. మర్నాడు వెలమదొర పెద్ద కత్తి పట్టుకుని వెళ్తుంటే సూరకవి అడుగుతారు, నాకు పెద్ద పని చేయగలవా అని. వెలమదొర కోపం వచ్చి, నేను మంగళవాడిని అనుకుంటున్నావా అని అడుగుతాడు సూరకవిని. సూరకవి పెద్ద పనికి పనికిరాని కత్తి ప్రయోజనమేమిటి అని అడుగుతాడు. ఇక్కడ చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు ఎంత చమత్కారంగా చెప్తారో, కత్తి చేతిలో ఉన్నంత మాత్రాన్న ప్రతి కత్తి మంగళ పనికి పనికిరాదు, అలాగే పెద్ద పుస్తకం చేతిలో ఉన్నంత మాత్రాన్న అది పంచాంగం అవ్వదు ఈరోజు పంచాంగం చెప్పటానికి అని అర్థం. ఇంకొక చమత్కారం అండి, అడిదము సూరకవిని ఒకనాడు కుక్కొకటి తరుముకుని రాగా వడివడి పరిగెత్తుకుని తన స్నేహితులు కూర్చున్న యొక్క తావునకు వగర్చుకొనుచూ వచ్చెను. అప్పుడు స్నేహితులు వానిని చూచి, ఏమోయి గాడిదవలేనిట్లు పరిగెత్తుకొని వచ్చితివా అని అడిగిరి. కుక్కకు భయపడి వచ్చి తిని గాన ఇప్పటికి మందలో గలిసి తిని గనుక భయము తీరినదని ప్రత్యుత్తరమిచ్చెను. బాగుంది కదండి. స్నేహితులు అడిదం సూరకవి గారిని ఏమిటి గాడిదలా పరిగెట్టుకుని వస్తున్నావంటే, అవును కుక్కకు భయపడి వచ్చాను కానీ ఇప్పుడు మీ మందలో కలిశాను కదా అని ఎంత చక్కగా చమత్కారంగా అంటారో, పరిహసిస్తారో. అంటే వాళ్ళని కూడా గాడిదలను చేస్తారు ఈయన. బాగుంది కదండి. అవండి చమత్కారాలు చాలా బాగున్నాయి కదా. ఇవాళ పున్నాగ పువ్వుల్లాంటి చిలకమర్తి వారి చమత్కారాల గుబాళింపులు, పారిజాత పువ్వుల్లాంటి సత్యం శంకర్ మంచి గారి కథల గుబాళింపులు ఆస్వాదించాం కదండి. మరి ఇలాగే వచ్చే శనివారం ఇదే సమయానికి ఎందరో మహానుభావుల భావాలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నిద్దామండి. థ్యాంక్ యూ.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే లలిత గారి అక్షరాల పూదోట కార్యక్రమం సెప్టెంబర్ 1, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listener's discretion is advised.
Namaste, this is Likita. You are now listening to My Media, the voice of India.